యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు. యోహాను దేవుని వాక్కును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి తాను చూసిన దానంతటికీ సాక్షిగా ఉన్నాడు. ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడు, వాటిని వినేవారు, వాటి ప్రకారం నడుచుకునేవారు ధన్యజీవులు, ఎందుకంటే సమయం దగ్గర పడింది. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండి, ఆయన సింహాసనం ముందు ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలో నుండి ప్రథముడుగా లేచినవాడు, భూరాజులందరి పరిపాలకుడు అయిన యేసుక్రీస్తు నుండి కృప శాంతి మీకు కలుగుగాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు. మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తి యశస్సులు అధికారము కలకాలమూ ఉంటాయి గాక. చూడండి, ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు. అల్ఫా ఒమేగా నేనే, ప్రస్తుతముంటూ పూర్వం ఉండి భవిష్యత్తులో వచ్చేవాణ్ణి, సర్వశక్తిగల వాణ్ణి అని ప్రభువు అంటున్నాడు. మీ సోదరుణ్ణి యేసు కోసం కలిగే హింసలోనూ రాజ్యంలోనూ ఓర్పులోనూ మీలో ఒకడిని అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పద్మాసు ద్వీపంలో ఉన్నాను. ప్రభువు దినాన నేను ఆత్మ స్వాధీనములో ఉన్నప్పుడు బేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం నా వెనక వినిపించింది. నువ్వు చూస్తున్నది ఒక పుస్తకములో రాయి, దాన్ని ఎఫెసు, స్ఫుర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయాలలో ఉన్న 7 సంఘాలకు పంపు అని చెప్పడం విన్నాను. అది వింటూనే ఎవరిదీ స్వరం అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ 7 బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ 7 బంగారు దీపస్తంభాల మధ్య మనిషి కుమారుడు లాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. ఆయన తల, తల వెంట్రుకులు ఉన్నిలాగా మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తలతలా మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠస్వరం వేగంగా పడుతున్న మహాజలపాతం ధ్వనిలా ఉంది. ఆయన కుడిచేతిలో 7 నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన 2 అంచుల కత్తి బయటికి వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది. నేను ఆయనను చూడగానే నిశ్చేష్టుడనై ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, భయపడకు, మొదటివాణ్ణి చివరివాణ్ణి నేనే, జీవిస్తున్నవాణ్ణి నేనే, చనిపోయాను కాని శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికి పాతాళలోకానికి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూసిన సంగతులను, ప్రస్తుతమున్న సంగతులను, వీటి తరువాత జరగబోయే సంగతులను రాయి. నా కుడిచేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలు, ఆ 7 బంగారు దీపస్తంభాల రహస్యం ఇది. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలు, 7 దీపస్తంభాలు 7 సంఘాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. మహాబలవంతుడైన మరో దూత పరలోకము నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్రధనస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్నిస్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది, అది తెరిచి ఉంది. ఆయన తన కుడికాలు సముద్రంపైన, ఎడమకాలు భూమిపైన ఉంచాడు. తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే 7 ఉరుముల శబ్దాలు పలికాయి. ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తరువాత నేను రాయడానికి మొదలు పెట్టాను. కాని పరలోకం నుండి ఏడు ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు, వాటిని రాయవద్దు అంటూ నాకొక స్వరం వినిపించింది. అప్పుడు సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. పరలోకాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు, ఇక ఆలస్యం ఉండదు. ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది. అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్ళీ సముద్రం పైన భూమి పైన నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో అని నాకు చెప్పాడు. నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన, ఈ పత్రం తీసుకుని తిను, అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది, నీ నోటికి మాత్రం అది తేనెలా తీయగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తీయగా ఉంది, కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయ్యింది. అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు, నువ్వు అనేక మంది ప్రజలను గూర్చి, జాతులను గూర్చి, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చి, రాజులను గూర్చి మళ్ళీ ప్రవచించాలి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. కొలబద్దలా ఉపయోగించడానికి ఒక చేతికర్రను నాకిచ్చారు. అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, నువ్వు లే, దేవుని ఆలయం బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్కపెట్టు. ఆలయం బయట ఆవరణం మాత్రం కొలవకు, అది యూదేతరులది. వారు 42 నెలలపాటు ఈ పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు. నా ఇద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను. భూమికి ప్రభువైన వాని సన్నిధిలో ఉండే 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభాలు వీరే. ఎవరైనా వీరికి హాని చేయాలని చూస్తే వారి నోటి నుండి అగ్నిజ్వాలలు బయలుదేరి వారి శత్రువులను దహించివేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి. తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలుచుకున్నప్పుడల్లా నీటిని రక్తంగా చేయడానికి, అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికి వారికి అధికారం ఉంది. వారు తమ సాక్ష్యాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే క్రూర మృగం వారితో యుద్ధం చేస్తుంది, వారిని ఓడించి చంపుతుంది. వారి మృతదేహాలు ఆ మహాపట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సొదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు. మనుషుల్లో అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృతదేహాలను చూస్తూ 3.5 రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు. ఈ 2 ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు గనక వారికి పట్టిన గతిని చూసి వారంతా సంతోషిస్తారు, సంబరాలు చేసుకుంటారు, ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు. కాని 3.5 రోజులైన తరువాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు లేచి తమ కాళ్ళపై నిలబడతారు. ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది. అప్పుడు ఇక్కడికి పైకి రండి అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు. సరిగ్గా ఆ గంటలోనే ఒక మహాభూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో 10వ భాగం కూలుతుంది. ఆ భూకంపంలో 7,000 మంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్నవారు భయకంపితులై పరలోకములో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు. 2వ యాతన ముగిసింది. ఇప్పుడు 3వ యాతన త్వరలో ప్రారంభం కానుంది. 7వ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకములో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయ్యింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు. అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు. ప్రభువైన దేవా, సర్వశక్తిశాలి, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు. జనాలకు క్రోధం పెరిగిపోయింది, కానీ నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి నీ సేవకులైన ప్రవక్తలకి, పరిశుద్ధులకి, గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్నవారికి పారితోషికాలు ఇవ్వడానికి, భూమిని నాశనం చేసేవారిని లేకుండా చేయడానికి సమయం వచ్చింది అన్నారు. అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులు, గొప్ప శబ్దాలు, ఉరుములు, భూకంపము కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్రబింబం ఉంది. ఆమె తలపై 12 నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహాసర్పం. వాడికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. వాడి 7 తలలపై 7 కిరీటాలున్నాయి. వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఇచ్చి వాటిని భూమి మీదకి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మనివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనపదండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గర నుంచి లాక్కుని దేవుని దగ్గరకు, ఆయన సింహాసనం దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహాసర్పం తన దూతలతో కలిసి పోరాటం చేశాడు. కాని గెలవడానికి వాడికి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహాసర్పానికి, వాడి అనుచర దూతలకు స్థానం లేకపోయింది. ఈ మహాసర్పానికి అపవాది అని, సాతాను అని పేర్లున్నాయి. వాడు లోకానంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణి, వాడితో పాటు వాడి అనుచర దూతలను భూమి మీదకు తోసివేశారు. అప్పుడు నేను పరలోకము నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. మన సోదరులను నిందించేవాడు పగలని రాత్రని లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపేవాడైన అపవాదిని భూమి మీదకి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణ, శక్తి, రాజ్యము వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. వారు గొర్రెపిల్ల రక్తముతోనూ తమ సాక్ష్యాలతోనూ వారిని జయించారు. మరణం వచ్చినా సరే తమ ప్రాణాలను ప్రేమించలేదు. కాబట్టి పరలోకము, పరలోకములో నివసించేవారు సంబరాలు చేసుకోండి. భూమి, సముద్రం మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగివచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు. తనను భూమిపైకి తోసివేయడాన్ని చూసి ఆ రెక్కల సర్పం మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు. కాని అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్లడానికి ఆమె డేగ రెక్కల్లాంటి 2 రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్ధకాలం ఆమెకు పోషణ ఏర్పాటయ్యింది. కాబట్టి ఆ స్త్రీ నీళ్లల్లో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు. కాని భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసింది. అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహాసర్పం దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానములో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. దానికోసం ఆ మహాసర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. తరువాత క్రూరమృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. దాని కొమ్ములపై 10 కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి. నేను చూసిన ఆ మృగం చిరుతపులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట పడి వెళ్ళారు. ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. ఈ మృగం లాంటివాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు. బడాయి మాటలు, దైవ దూషణలు చేసే నోరు వాడికి ఉంది. 42 నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది. కాబట్టి దేవుణ్ణి దూషించడానికి, ఆయన పేరుని, ఆయన నివాస స్థలాన్ని, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు. ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైన, ప్రజలపైన, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైన, ప్రతి జాతిపైన అధికారం వాడికివ్వడం జరిగింది. భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభము నుండి వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవగ్రంథములో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు. మీకు చెవులుంటే వినండి. చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమవుతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు భూమిలో నుండి మరో క్రూరమృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు 2 ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూరమృగానికున్న అధికారాన్ని వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమి, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు. వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూర మృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు. పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చెయ్యడానికి, ఆ మృగం విగ్రహాన్ని పూజించిన వారిని చంపడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇంకా తమ కుడిచేతిపై గాని నుదుటిపై గాని ముద్ర వేయించుకోవాలని ప్రముఖులను, అనామకులను, ధనవంతులను, నిరుపేదలను, స్వతంత్రులను, బానిసలను అందర్నీ వాడు బలవంతం చేశాడు. ఆ ముద్ర అంటే ఆ మృగం పేరు గాని వాడి సంఖ్య గాని లేకుండా ఎవరికైనా అమ్మడం గాని కొనడం గాని అసాధ్యం. ఇందులో జ్ఞానం ఉంది. వివేక అయిన వాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సియోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 144,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్లపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు రాసి ఉన్నాయి. అప్పుడు విస్తార జలం పడుతున్నట్టుగా పెద్ద ఉరుము శబ్దంలా పరలోకము నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయుద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలె అది ఉంది. వారంతా సింహాసనం ఎదుట, ఆ 4 ప్రాణుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 144,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు. వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకొనివారు, లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకున్నవారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళని చోటికెల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగినవారు. అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందారహితులు. అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమి మీద నివసించే వారందరికీ, ప్రతి దేశానికి, తెగకు, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జాతికి ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. అతడు, మీరు దేవునికి భయపడండి, ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది కాబట్టి భూమిని, ఆకాశాలను, సముద్రాన్ని, భూమి మీద నీటి ఊటలను సృష్టించిన ఆయనను పూజించండి అంటూ బిగ్గరగా చెప్పాడు. వేరొక దూత అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. నాశనమైపోయింది. తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహాబబులోను నాశనమైపోయింది. ఆ మధ్యమే తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పాడు. తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. ఆ క్రూర మృగాన్ని గాని దాని విగ్రహాన్ని గాని పూజించినా, దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా, వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారు చేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి. వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గాని దాని విగ్రహాన్ని గాని పూజించిన వారు, దాని ముద్ర వేయించుకున్నా, వారు రేయింబవులు విరామం లేకుండా బాధల పాలు అవుతూ ఉంటారు. దేవుని ఆదేశాలు పాటించేవారు, యేసును విశ్వసించిన వారు అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది. ఇలా రాయి, ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు దీవెన పొందినవారు. నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి. మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనిషి కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. అప్పుడు మరో దూత దేవాలయములో నుండి బయటికి వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు. పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు. అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదకి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది. అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది. మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు. భూమి మీద ద్రాక్షాపళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్షాగుత్తులు కోయి అన్నాడు. అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదకి విసిరి భూమి మీద ఉన్న ద్రాక్షాగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్షాగానుగ తొట్టిలో పడివేశాడు. పట్టణానికి బయట ఆ ద్రాక్షాగానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు 200 మైళ్ళ వరకు ప్రవహించింది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే 7 దేవదూతలు తమ చేతుల్లో 7 తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది. తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలిసి ఉంది. క్రూర మృగాన్ని, దాని విగ్రహాన్ని, దాని పేరును సూచించే సంఖ్యను జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి. వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, ప్రభువైన దేవా, సర్వ పరిపాలక, నీవి గొప్ప కార్యాలు, అద్భుతాలు, సార్వభౌమ, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి. ప్రభు, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి. నీకు భయపడిన వారెవరు? నీ నామాన్ని కీర్తించినదెవరు? నీ న్యాయక్రియలు అందరికీ తెలిసాయి కాబట్టి అన్ని జాతుల వారు నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు. ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్ష్యపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరుచుకుంది. అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చారు. వారంతా పవిత్రమైన ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రల్లో నిత్యము జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది. దేవుని యశస్సు నుండి బలం నుండి లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలములో నుంచి, మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం నేను విన్నాను. మొదటి పాత్ర. అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూర మృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికి, వాడి ప్రతిమను పూజించే వారికి ఒంటిపై బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి. అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, పూర్వము నుండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్ని ప్రవక్తల రక్తాన్ని వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి, దీనికి వారు అర్హులే అని చెప్పాడు. అప్పుడు బలిపీఠం, అవును ప్రభూ దేవా, సర్వశక్తిశాలి, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి అని జవాబివ్వగా విన్నాను. నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషులను తన వేడితో మార్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది. మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గాని పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించలేదు. ఐదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలుముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరుచుకున్నారు. అయితే తమకు కలిగిన వేదనలను బట్టి, కురుపులను బట్టి పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాపపడలేదు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు ఆ మహాసర్పం నోటి నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందరినీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి. వినండి, నేను దొంగలా వస్తున్నాను. 10 మందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు. హిబ్రూ భాషలో హర్మెగిద్దోన్ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు. ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండి, సింహాసనం నుండి ఇక అయిపోయింది అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు వివిధ శబ్దాలు, మెరుపులు, భారీ ఉరుములు కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర నుండి అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది. ప్రసిద్ధమైన ఆ మహానగరం 3 భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహాబబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది, ప్రతి పర్వతమూ కనిపించకుండా పోయింది. ఆకాశం నుండి మనుషుల మీద సుమారు 45 కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. 7 పాత్రలు చేతబట్టుకున్న 7 దేవదూతుల్లో ఒకడు వచ్చి నాతో, అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా. భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు, భూమిపై నివసించేవారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు అన్నాడు. అప్పుడు నేను ఆత్మస్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవదూషణ పేర్లు రాసి ఉన్నాయి. ఆ స్త్రీ ఊదారంగు ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది. బంగారముతో రత్నాలతో ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులు, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్ర కార్యాలు ఉన్నాయి. ఆమె నుదుటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. ఇది మహాబబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటికి ఇది తల్లి. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్ని, యేసు హతసాక్షుల రక్తాన్ని తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్ని 7 తలలు 10 కొమ్ములు ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూర మృగానికి సంబంధించిన రహస్యాన్ని నీకు తెలుపుతాను. నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది, కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తర్వాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని ముందు రాబోయే మృగాన్ని చూసి భూమి మీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభము నుండి దేవుని జీవగ్రంథంలో తమ పేర్లు లేనివారు ఆశ్చర్యపోతారు. దీనికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ మృగానికున్న 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఇంకా వారు 7 రాజులు. వారిలో 5 నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు, చివరివాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంతకాలం ఉండాలి. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగం ఆ 7 ఒకడు కాని 8వ రాజు కూడా వాడే. నాశనానికి పోయేది వాడే. నీకు కనిపించిన ఆ 10 కొమ్ములు 10 రాజులు, వారికి ఇంతకు ముందు రాజ్యం లేదు. కాని క్రూర మృగం ఏలేటప్పుడు వారు 1 గంటసేపు రాజుల్లా అధికారం చలాయిస్తారు. వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తిని అధికారాన్ని మృగానికి అంకితం చేస్తారు. వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కాని ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్నవారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైనవారు. ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, ఆ వేశ కూర్చున్న చోట నువ్వు చూసిన జలాలు, ప్రజలను, జనసమూహాలను, జాతులను, వివిధ భాషలు మాట్లాడేవారిని సూచిస్తాయి. నువ్వు చూసిన 10 కొమ్ములు, వారు ఆ మృగము ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాండిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు, మంటల్లో ఆమెను కాల్చివేస్తారు. దేవుని మాటలు నెరవేరే వరకు వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు. ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహానగరమే. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము. ఆ తరువాత పరలోకము నుండి మరో దూత దిగిరావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది. అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు, బబులోను నాశనమైంది, అది దయ్యాలకు నివాసమైంది, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు అయ్యింది, అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికి గూడు అయ్యింది. ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలత మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు. తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది, నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చేయండి. ఆమె పాపాలు ఆకాశానంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకి చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతలు కలపండి. ఆమె తనను తాను హెచ్చించుకుంది, విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసను వేదనను కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను, సంతాపం చూడనే చూడను అనుకుంది. కాబట్టి ఆమెకు కీడులన్నీ ఒక్కరోజే కలుగుతాయి. మరణము, దుఃఖము, కరువు వస్తాయి. దేవుడైన ప్రభువు మహాశక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది. ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడిపోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు, అయ్యో అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదకి శిక్ష వచ్చి పడిందా అంటూ ఏడుస్తారు. లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేతబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతము, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాలరాళ్ళు మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులు, దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి, ఇంకా గుర్రాలు, రథాలు, బానిసలు, మనుషుల ప్రాణాలు. నీ మనసు ఆశించిన ఫలం నిన్ను విడిచిపోయింది. నీ విలాసం, వైభోగం మాయమైపోయాయి. అవి ఇక కనబడవు అని చెబుతూ ఏడుస్తారు. ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు. సన్నని నేతబట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, వెలగల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహానగరమా, అయ్యో అయ్యో, ఇంత ఐశ్వర్యము ఒక్క గంటలోనే మాయమైపోయిందే అంటారు. ప్రతి నౌకాధిపతి, సముద్రయాత్రికులు, వాడనావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి నగరం తగలబడిపోతుంటే రాజుకున్న పొగను చూసి, ఈ మహానగరానికి సమానమైనదేది అంటూ కేకలు పెడతారు. తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, అయ్యో అయ్యో, ఆ మహానగరం, సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు, అలాంటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయ్యిందే అంటారు. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు. ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఇలా అన్నాడు, ఇలాగే మహానగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు. కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలు, గాయకుల పాటలు, పిల్లనగ్రోవి బూరలు ఊదేవారి శబ్దాలు ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినబడదు. దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళికొడుకు స్వరం, పెళ్ళికూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినబడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారిగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి. ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఈ విషయాలు జరిగిన తరువాత అనేక మంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. హల్లెలూయా! రక్షణ, యశస్సు, బలప్రభావాలు మన దేవునివే. ఆయన తీర్పులు సత్యంగా, న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహావేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు. రెండోసారి వారంతా హల్లెలూయా, ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది అన్నారు. అప్పుడు ఆ 24 పెద్దలు, ఆ 4 ప్రాణులు సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి ఆమేన్, హల్లెలూయా అని చెబుతూ ఆయనను పూజించారు. అప్పుడు దేవుని దాసులు, ఆయనకు భయపడేవారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది. తరువాత అనేక మంది మాట్లాడుతున్నట్టు అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. హల్లెలూయా! సర్వశక్తిశాలి మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం. ఆమె ధరించుకోవడానికి మెరిసిపోయే పరిశుభ్రమైన శ్రేష్ట వస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ట వస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు. అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి. అతడే ఇంకా, ఇవి నిజంగా దేవుని మాటలు అన్నాడు. అందుకు నేను అతన్ని పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కాని అతడు అలా చేయకు. యేసుకు సాక్షులుగా ఉన్న నీకు, నీ సోదరులకు నేను తోటిదాసుణ్ణి మాత్రమే అన్నాడు. తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి, తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు నమ్మకమైనవాడు, సత్యవంతుడు. ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. దేవుని వాక్కు అనే పేరు ఆయనకుంది. ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నారబట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు. వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్షగానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు. ఆయన బట్టల మీద, తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు రాసి ఉంది. అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేకవేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహావిందును ఆరగించండి. రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులు, బానిసులు, పలుకుబడి లేనివారు, గొప్పవారు అయినా మనుషులందరి మాంసం వచ్చి తినండి అన్నాడు. క్రూరమృగం భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ, ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు. అప్పుడా మృగము, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్త పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకముతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడేశారు. మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. తన కుడి చేతిలో 7 నక్షత్రాలను పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు పడుతున్న కష్టము, నీ ఓర్పు నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవని, అపొస్తలులు కాకుండానే మేము అపొస్తలులము అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావని నాకు తెలుసు. ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసిపోలేదని నాకు తెలుసు. అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలివేశావు. కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి, లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను. అయితే నీలో ఈ విషయం ఉంది, నికోలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకు అసహ్యమే. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమనివాసంలో ఉన్న జీవవృక్ష ఫలాలను తిననిస్తాను. స్ముర్నాలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. మొదటివాడు, చివరివాడు, చనిపోయి తిరిగి బతికినవాడు చెబుతున్నదేమిటంటే, నువ్వు పడుతున్న హింసలు, నీ పేదరికము నాకు తెలుసు. కాని నువ్వు ధనవంతుడివే, మేము యూదులమే అని పైకి అంటున్నా, నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణలు పాలు చేస్తున్నారో నాకు తెలుసు. నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవకిరీటం ఇస్తాను. చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాడికి 2వ మరణం ఏ హాని చేయలేదు. పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. 2 వైపులా 11 కత్తి కలవాడు చెబుతున్న సంగతులు. నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతీపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు. అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే, ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు. అలాగే నికోలాయితుల బోధను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. కాబట్టి పశ్చాత్తాపపడు, లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినుగాక. ఎవరైతే జయిస్తారో అతన్ని దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతేకాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందినవాడికే అది తెలుస్తుంది, గాని ఇంకెవరికీ తెలియదు. తుయతైరాలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాంటి కళ్ళు, మెరుస్తున్న కంచులాంటి పాదాలు ఉన్న దైవపుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే, నీ పనులు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ సేవ, నీ ఓర్పు అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు. అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే, నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్న యెజెబెలు అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో తన సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది. పశ్చాత్తాప పడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కాని ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాప పడడానికి ఇష్టపడలేదు. ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే, లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను. ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దానివల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను. అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ఇక మరే భారమూ మీ మీద పెట్టను అని చెబుతున్నాను. నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి. జయిస్తూ నా పనులను చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను. అతడు ఇనుపదండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు. తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేను అతనికి ఉదయతారను కూడా ఇస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగిరావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు, లోతైన అగాధం తాళం చెవి ఉన్నాయి. అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహాసర్పాన్ని పట్టుకుని 1,000 సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు. వాణ్ణి అగాధంలో పడవేసి దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ 1,000 సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి. అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసము దేవుని వాక్కును ప్రకటన చేసినందుకు తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూరమృగాన్ని గాని వాడి విగ్రహాన్ని గాని పూజించలేదు. వారి నుదుటి మీద గాని చేతి మీద గాని ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి 1,000 ఏళ్ళు పరిపాలించారు. ఆ 1,000 సంవత్సరాలు ముగిసే వరకు చనిపోయిన వారి మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందినవారు. వీళ్లపై 2వ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి, క్రీస్తుకి యాజకులై క్రీస్తుతో కూడా 1,000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 1,000 సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. వాడు బయలుదేరి భూమి నలుదిక్కుల్లో ఉన్న గోగు మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకులాగా ఉన్న వారిని యుద్ధానికి సమకూరుస్తాడు. వారు బయలుదేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూరమృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు రాత్రి పగలు కలకాలం బాధల పాలవుతారు. తర్వాత తెల్లని సింహాసనాన్ని, దానిపై కూర్చున్న ఒక ఆయనను చూశాను. ఆయన సన్నిధి నుండి భూమి ఆకాశాలు పారిపోయాయి, కానీ అవి వెళ్ళడానికి చోటు కనబడలేదు. చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవగ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు. సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణము, పాతాల లోకము వాటి వశములో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. మరణాన్ని, పాతాలాన్ని అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే 2వ మరణం. జీవగ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. అప్పుడు నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి. సముద్రం అనేది ఇక లేదు. అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్లి కూతురులా తయారై పరలోకములో ఉన్న దేవుని దగ్గర నుండి దిగిరావడం చూశాను. అప్పుడు పరలోకములో నుండి ఒక గొప్ప స్వరం, చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలిసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టును తుడుస్తాడు. ఇక మరణం గాని వేదన పడడం గాని ఏడుపు గాని బాధ గాని ఉండవు. మొదటి సంగతులు గతించిపోయాయి అని చెబుతుండగా విన్నాను. అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను అన్నాడు. ఈ మాటలు సత్యమైనవి, నమ్మదగినవి, కాబట్టి రాయి అని నాతో అన్నాడు. ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. అల్ఫా ఒమేగా నేనే, అంటే ఆది అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవజలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం. అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతుల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. ఇలారా, పెళ్లి కూతురిని అంటే గొర్రెపిల్ల భార్యను నీకు చూపిస్తాను అన్నాడు. ఆత్మస్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం పైకి తీసుకువెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకములోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు. యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా, స్ఫటికములా దగదగా మెరుస్తూ ఉంది. ఆ పట్టణానికి ఎత్తైన ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడకు 12 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర 12 మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి 12 గోత్రాల పేర్లు ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి. తూర్పున 3 ద్వారాలు, ఉత్తరాన 3 ద్వారాలు, దక్షిణాన 3 ద్వారాలు, పశ్చిమాన 3 ద్వారాలు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రహరీ గోడకు 12 పునాదులున్నాయి. ఆ పునాదులపై 12 మంది గొర్రెపిల్ల అపోస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి. నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్ని, దాని ద్వారాలను, ప్రహరీ గోడలను కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది. ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు 2,200 కిలోమీటర్లు ఉంది. దాని పొడుగు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానమే. తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం 144 మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే. ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికములాంటి మేలిమి బంగారముతో కట్టి ఉంది. ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్లతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్రనీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ, ఐదోది వైడూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణరత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణల సునీయం, పదకొండోది పద్మరాగం, 12వది పద్మరాగం. దాని 12 ద్వారాలు, 12 ముత్యాలు. ఒక్కో ద్వారాన్ని ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికములాంటి మేలిమి బంగారం. అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి ప్రభు అయిన దేవుడు, గొర్రెపిల్ల దానికి దేవాలయంగా ఉన్నారు. ఆ పట్టణంలో వెలిగివ్వడానికి సూర్యుడు చంద్రుడు అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం. వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు. రోజంతా దాని ద్వారాలు మూయరు, ఎందుకంటే అక్కడ రాత్రి లేదు. వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్ని గౌరవాన్ని దానిలోకి తెస్తారు. పవిత్రం కానిదేది దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానిని, మోసకరమైన దానిని చేసిన వారు దానిలో ఖచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లున్న వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. అప్పుడు జీవజల నదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిది, గొర్రెపిల్లది అయిన సింహాసనం నుండి ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవవృక్షం ఉంది. అది నెలనెలా ఫలిస్తూ 12 రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి. అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిది, గొర్రెపిల్లది అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు. ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్లపై ఉంటుంది. రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతి, సూర్యుడి వెలుగు వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు. ఆ దూత నాతో ఇలా చెప్పాడు, ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు. చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచన వాక్కులను స్వీకరించేవాడు ధన్యుడు. యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు, అలా చెయ్యకు. నేను నీకు, నీ సోదరులకు, ప్రవక్తలకు, ఈ పుస్తకములో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు అని చెప్పాడు. అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, ఈ పుస్తకములో ఉన్న ప్రవచన వాక్కులను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది. అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి. చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికి తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది. అల్ఫా ఒమేగా నేనే. మొదటివాణ్ణి చివరివాణ్ణి నేనే. ప్రారంభాన్ని ముగింపుని నేనే. జీవవృక్ష ఫలాన్ని ఆరగించడానికి, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికి యోగ్యులు అయ్యేందుకే తమ వస్త్రాలను ఉతుక్కునేవారు దీవెన పొందినవారు. పట్టణం బయట కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహ పూజ చేసేవారు, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారు ఉంటారు. యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్ని. రా అంటూ ఆత్మ, పెళ్ళికూతురు చెబుతున్నారు. వింటున్నవాడు రా అని చెప్పాలి. దాహం వేసినవాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవజలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు. ఈ పుస్తకములోని ప్రవచన వాక్కులను వినే ప్రతి వ్యక్తిని నేను హెచ్చరించేది ఏమిటంటే, ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకములో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు. ఎవడైనా దేనినైనా తీసివేస్తే దేవుడు ఈ పుస్తకములో వివరించిన జీవ వృక్షంలోనూ పరిశుద్ధ పట్టణములోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు. ఈ సంగతులను గురించి సాక్ష్యమిస్తున్నవాడు అవును, త్వరగా వస్తున్నాను అని అంటున్నాడు. ఆమేన్. ప్రభు యేసు, త్వరగా రా. ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. సార్దీసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి, 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలో ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది, గాని నువ్వు చచ్చినవాడివే. జాగ్రత్తపడు. చావడానికి సిద్ధంగా ఉన్నా మిగిలిన వాటిని బలపరుచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు. కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే ఆచరించి పశ్చాత్తాపపడు. నువ్వు మేలు కొనకపోతే నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రమూ తెలియదు. అయితే సార్దీసులో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలిసి నడుస్తారు. జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథములో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతేకాకుండా నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతడి పేరు ఒప్పుకుంటాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. సత్యం మూర్తీభవించిన వాడు, పరిశుద్ధుడు, దావీదు తాళం చెవులను చేతపట్టుకున్నవాడు, తెరిచాడంటే ఎవ్వరూ మూయలేరు, మూశాడంటే ఎవ్వరూ తీయలేరు. అలాంటి ఈయన చెప్పే విషయాలేమిటంటే, నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను, దాన్ని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు, నా నామాన్ని తిరస్కరించలేదు. సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను. ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదకి రాబోయే పరీక్షాకాలంలో నేను నిన్ను కాపాడతాను. నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్నదాన్ని గట్టిగా పట్టుకో. జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటికి వెళ్ళడు. నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరును, నా కొత్త పేరును అతనిపై రాస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. లవోదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఆమేన్ అనే పేరున్నవాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి మూలం అయినవాడు చేసే ప్రకటన ఏమిటంటే, నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో వేడిగానో ఉంటే మంచిది. నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటు లేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే, నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి, బట్టలు లేవు. నా సలహా విను. నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్ని నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గుపోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలను నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. నేను ప్రేమించే వారిని మందలిస్తాను, శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు. చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలిసి భోజనం చేస్తాను, అతడు నాతో కలిసి భోజనం చేస్తాడు. నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం బేరీనాదంలో నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, పైకి రా, తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను అని పలికింది. వెంటనే నేను ఆత్మస్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్ని, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తిని చూశాను. అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతములా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుసు ఆవరించి ఉంది. ఆ సింహాసనం చుట్టూ 24 వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద 24 పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి. ఆ సింహాసనము నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు 7 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికములాంటి సముద్రములాంటిది ఉంది. ముందు, వెనక కళ్ళు ఉన్న 4 ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. మొదటి ప్రాణి సింహంలా ఉంది, 2వది దూడలా ఉంది, 3వ ప్రాణికి మనిషి ముఖంలాంటి ముఖం ఉంది, నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది. ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ లోపల రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, పూర్వం ఉండి ప్రస్తుతముంటూ భవిష్యత్తులో వచ్చేవాడు, అంతటినీ పరిపాలించేవాడు దేవుడు అయిన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత కీర్తి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నప్పుడు ఆ 24 పెద్దలు సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, మా ప్రభూ మా దేవా, నువ్వు ఘనత కీర్తి ప్రభావాలు పొందడానికి అర్హుడివి, ఎందుకంటే నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో 7 సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనక లోపల రాసి ఉంది. బలిష్ఠుడైన ఒక దేవదూత ఆ గ్రంథం సీలులు తీసి, దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను. కాని ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడడానికైనా పరలోకములో భూమి మీద భూమి కింద ఎవరికీ సామర్థ్యం లేకపోయింది. ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడకపోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, ఏడవకు, చూడు, 7 సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదాగోత్ర సింహము దావీదు వేరు అయిన వ్యక్తి జయించాడు అన్నాడు. సింహాసనానికి ఆ 4 ప్రాణులకు పెద్దలకు మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వద అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్లిన దేవుని 7 ఆత్మలు. గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 ప్రాణులు 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ 24 పెద్దల చేతుల్లో తీగ వాయుద్యాలు ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు ఆ గ్రంథాన్ని తీసుకుని, దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి, నువ్వు వద అయ్యావు, ప్రతి వంశము నుండి ప్రతి భాష మాట్లాడేవారి నుండి ప్రతి జాతి నుండి ప్రతి జనము నుండి నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశావు, కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు అంటూ ఒక కొత్త పాట పాడారు. ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్ని ఆ ప్రాణులను పెద్దలను చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృందస్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా కోట్ల కొలదిగా ఉంది. వారు వద అయిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఘనత యశస్సు ప్రశంస పొందడానికి యోగ్యుడు అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు. అప్పుడు పరలోకములోనూ భూమిపైన భూమి కింద సముద్రములోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణి వాటిలోనిదంతా సింహాసనంపై కూర్చున్న ఆయనకు గొర్రెపిల్లకు ప్రశంస ఘనత యశస్సు పరిపాలించే శక్తి కలకాలం కలుగుగాక అనడం నేను విన్నాను. ఆ 4 ప్రాణులు ఆమేన్ అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఆ గొర్రెపిల్ల ఆ 7 మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ 4 ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా, ఇలా రా అనడం విన్నాను. నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దానిమీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు. గొర్రెపిల్ల 2వ సీలు తెరిచినప్పుడు రెండవ ప్రాణి ఇలా రా అనడం విన్నాను. అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయలుదేరింది. దాని పైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది. ఆ తరువాత గొర్రెపిల్ల మూడవ సీలు తెరిచాడు. అప్పుడు ఇలా రా అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దాని మీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, రోజుకూలికి ఒక కిలో గోధుమలు, రోజుకూలికి మూడు కిలోల బార్లీ గింజలు, ఇక నూనెని ద్రాక్షారసాన్ని పాడు చేయవద్దు అని పలకడం విన్నాను. గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరిచినప్పుడు ఇలా రా అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను. అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూర మృగాలతో చంపడానికి భూమి మీద నాలుగో భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆయన ఐదవ సీలు తెరిచినప్పుడు దేవుని వాక్కు కోసము తమ సాక్ష్యం కారణంగాను హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను. వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, సర్వాధికారి, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు? అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని దుస్తులు ఇచ్చారు. మీలాగే హతం కావలసిన మీ తోటి సేవకుల సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయ్యేంత వరకు ఇంకా కొంత సమయం వేచి ఉండాలి అని వారికి చెప్పడం జరిగింది. ఆయన ఆరవ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగలిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబమంత రక్తంలా ఎర్రగా అయ్యింది. పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చికాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి. ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమైపోయింది. పర్వతాలు, ద్వీపాలు అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి. అప్పుడు భూమి మీద ఉన్న రాజులు, ప్రముఖులు, సేనాధిపతులు, సంపన్నులు, శక్తిమంతులు, ఇంకా బానిసలు, స్వేచ్ఛాజీవులు అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ గుహల్లోనూ దాక్కున్నారు. వారు, మీరు మా మీద పడండి, సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండి, గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండి మమ్మల్ని దాచిపెట్టండి, వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది, ఎవరు నిలబడగలరు అంటూ పర్వతాలను రాళ్లను బతిమాలుకున్నారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమి మీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీయడం లేదు. మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికి సముద్రానికి హాని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా, మేము మా దేవుని దాసుల నుదుటిపై ముద్ర వేసేంత వరకు భూమికి సముద్రానికి చెట్లకు ఎలాంటి హాని చేయవద్దు అన్నాడు. సీలు పొందిన వారి సంఖ్య చెబుతుంటే నేను విన్నాను. ఇశ్రాయేలు వారి గోత్రాలన్నిటిలో సీలు పొందిన వారి సంఖ్య 144,000. గోత్రాల వారిగా ముద్ర పొందిన వారి సంఖ్య యూదా గోత్రంలో 12,000, రూబేను గోత్రంలో 12,000, గాదు గోత్రంలో 12,000, ఆషేరు గోత్రంలో 12,000, నఫ్తాలి గోత్రంలో 12,000, మనిషే గోత్రంలో 12,000, సిమ్యోను గోత్రంలో 12,000, లేవీ గోత్రంలో 12,000, ఇస్సాకారు గోత్రంలో 12,000, జెబూలూను గోత్రంలో 12,000, యోసేపు గోత్రంలో 12,000, బెన్యామీను గోత్రంలో 12,000. ఆ తరువాత సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట ఒక మహాజన సమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి గోత్రము నుండి భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండి ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. వీరంతా కలిసి, రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది అంటూ దిక్కులు పెక్కటిల్లేలా చెప్పారు. దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి, ఆమేన్, మా దేవుడికి కీర్తి, యశస్సు, జ్ఞానము, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహాబలం కలకాలం కలుగుగాక అని చెబుతూ దేవుణ్ణి పూజించారు. అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను, తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు, ఎక్కడ నుండి వచ్చారు అని నన్ను అడిగాడు. అందుకు నేను, అయ్యా, నీకే తెలుసు అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, వీరంతా మహాబాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు, వాటిని తెల్లగా చేసుకున్నారు. అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలు రాత్రి తేడా లేకుండా ఆయన ఆలయంలో సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. వారికి ఇక ముందు ఆకలి గాని దాహం గాని వేయదు, ఎండగాని తీవ్రమైన వేడిమి గాని వారికి తగలదు. ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ఆయన 7వ సీలు తెరిచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే 7 దేవదూతలను చూశాను. వారికి 7 బాకాలు ఇచ్చారు. మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు. అప్పుడు ఆ దూత చేతిలో నుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి. ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదకి విసిరివేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపులు, భూకంపమూ కలిగాయి. అప్పుడు 7 బాకాలు పట్టుకున్న ఆ 7 దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు. మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలిసిన వడగళ్ళు, నిప్పు భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద 1/3 భాగం, చెట్లలో 1/3 భాగం తగలబడిపోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది. 2వ దూత బాకా ఊదినప్పుడు బగబగా మండుతూ ఉన్న ఒక పెద్ద కొండలాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో 1/3 భాగం రక్తం అయిపోయింది. సముద్రంలోని ప్రాణుల్లో 1/3 భాగం చచ్చిపోయాయి. ఓడల్లో 1/3 భాగం నాశనం అయ్యాయి. 3వ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో 1/3 భాగం పైన, నీటి ఊటల పైన పడింది. ఆ నక్షత్రం పేరు చేదు. కాబట్టి నీళ్లలో 1/3 భాగం చేదైపోయాయి. నీళ్లు చేదైపోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు. 4వ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో 1/3 భాగం, చంద్రుడిలో 1/3 భాగం, నక్షత్రాల్లో 1/3 భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి వాటిలో 1/3 భాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు 1/3 భాగం, రాత్రి 1/3 భాగం వెలుగు లేకుండా పోయింది. తరువాత ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన 3 దేవదూతల బాకాల శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ఇక 5వ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశము నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగులేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది. అతడు లోతైన అంతులేని ఆ అగాధాన్ని తెరిచాడు. బ్రహ్మాండమైన కొలిమిలో నుండి లేచినట్టు దట్టమైన పొగ ఆ అగాధంలో నుండి లేచింది. ఆ పొగ వల్ల సూర్యగోళం నల్లబడి చీకటి కమ్మింది, గాలి కూడా నల్లబడింది. ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదికి వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్లకు ఉన్న శక్తిలాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది. నుదుటి మీద దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికి గాని మొక్కలకు గాని చెట్లకు గాని ఎలాంటి హాని చెయ్యకూడదని వాటికి ఆజ్ఞ ఉంది. ఆ మిడతలకు 5 నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు, కాని చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే నొప్పి తేలుకుట్టినప్పుడు కలిగే నొప్పిలాగా ఉంటుంది. ఆ రోజుల్లో మనుషులు చావు కోసం వెతుకుతారు, కాని అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు, గాని మరణం వారి దగ్గర నుంచి పారిపోతుంది. ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సన్నద్ధమైన గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలలపై బంగారు కిరీటాలాంటివి మెరుస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాంటివి. వాటికి వెంట్రుకలున్నాయి, అవి స్త్రీల తల వెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహం కోరల్లా ఉన్నాయి. ఇనుప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలు రథాలు యుద్ధానికి పరిగెడుతుంటే వినిపించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది. ప్రతిదానికి తేళ్లకు ఉన్నట్టు తోక కొండి ఉన్నాయి. తమ తోకలతో 5 నెలల వరకూ మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది. వాటిపైన ఒక రాజు ఉన్నాడు, వాడు లోతైన అగాధ దూత. వాడి పేరు హిబ్రూ భాషలో అబద్ధోను, గ్రీకు భాషలో అపొల్యోను. విద్వాంసకుడు అని ఈ పేరుకు అర్థం. మొదటి యాతన ముగిసింది. చూడు, ఈ విషయాలు జరిగిన తరువాత మరో 2 యాతనలు కలుగుతాయి. 6వ దూత బాకా ఊదాడు. అప్పుడు దేవుని ముందు ఉన్న బంగారు బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం, మహానది యూఫ్రటీస్ దగ్గర బంధించిన 4 దూతలను విడిచిపెట్టు అని బాకా పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పడం విన్నాను. మనుషుల్లో 3వ భాగాన్ని చంపివేయడానికి ఆ గంట కోసం, ఆ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధపరిచిన ఆ 4 దూతలను విడిచిపెట్టారు. సైన్యంలో అశ్విక దళం సంఖ్య 20 కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను. నా దర్శనంలో ఈ గుర్రాలను గూర్చి, వాటిపైన ఉన్న సైనిక దళం గూర్చి నేనేం చూశానంటే, గుర్రాలు సైనికులు ధరించిన కవచాలు నిప్పులాంటి ఎరుపు, చిక్కటి నీలం, గంధకంలాంటి పసుపు రంగుల్లో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి తమ నోళ్ళల్లో నుండి అగ్నిపొగ గంధకం వెళ్ళగక్కుతున్నాయి. వాటి నోళ్ళల్లో నుండి బయటికి వస్తున్న అగ్ని, పొగ, గంధకం అనే 3 అనర్థాల వలన మనుషుల్లో 1/3 జనాభా చనిపోయారు. ఆ గుర్రాల బలం వాటి నోళ్ళల్లోనూ తోకల్లోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు తలలున్న పాముల్లా ఉన్నాయి. అవి వాటితో మనుషులను గాయపరుస్తాయి. ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవులు పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికి వినడానికి నడవడానికి శక్తిలేని బంగారంతో వెండితో కంచుతో రాయితో కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు. అలాగే వారు సాగిస్తున్న నరహత్యలను, మాయ మంత్రాలను, వ్యభిచారాలను, దొంగతనాలను విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేదు.